విరాట్ నగరానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవుల్ని కౌరవులు తరలించుకొని పోతున్నారు. ఆ విషయాన్ని గోపాలకులైనటువంటి వాళ్ళు, విరాటుని యొక్క కుమారుడైనటువంటి ఉత్తరుడికి తెలియజేశారు. అప్పుడు ఉత్తరుడు, నేను కౌరవులతో యుద్ధం చేసి ఓడించి ఆ గోవుల్ని మళ్లించడం సాధ్యమవుతుంది, కానీ నాకు తగినటువంటి సారథి లేడు అని అంటున్నప్పుడు, అక్కడే ఉన్నటువంటి సైరంధ్రి సారథిగా బృహన్నల మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. దాంతో ఉత్తరుడు బృహన్నల్ని సారథిగా చేసుకొని కౌరవులతో యుద్ధానికి బయలుదేరాడు. అలా బయలుదేరి సారథి, కౌరవుల వైపుకి మన యొక్క రథాన్ని పోనివు, ఆ కౌరవులందరినీ కూడా చీల్చి చెండాడి మన గోవుల్ని విడిపించుకొని తిరిగి నగరంలో ప్రవేశిస్తాను అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు గుర్రాలను అదిలించాడు. అవి ఆకాశాన్ని గిట్టలతో గీస్తున్నట్టుగా వాయువేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కొద్ది దూరంలోనే కౌరవుల యొక్క సేన అంతా కూడా కనిపించింది. ఆ శ్మశాన ప్రాంతంలో ఆ జమ్మి చెట్టు చుట్టూ నాలుగు రకాలైనటువంటి వ్యూహాలను ఏర్పాటు చేసుకొని నాలుగు భాగాలుగా ఆ కౌరవ సేన అంతా కూడా అక్కడ నిండి ఉంది. దాన్ని చూచారు ఉత్తరుడు, అర్జునుడు. అనేకమైనటువంటి వృక్షాలతో నిండినటువంటి వనం ఆకాశంలో కదులుతున్నట్టుగా కౌరవ సేనలు కదులుతూ ఉన్నాయి. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలతోనూ, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణంతోనూ రక్షింపబడుతూ ఏనుగులు, రథాలు, గుర్రాలు, పదాతులతో నిండినటువంటి ఆ కౌరవ సేన దాన్ని చూడటంతోనే శరీరంలో వణుకు పుట్టింది ఉత్తరుడికి. భయంతో దేహం గగుర్పాటు చెందుతూ ఉంది. వెంటనే అర్జునుడితో అంటున్నాడు, ఆ సేనను చూచేవరకు ధైర్యంగానే ఉన్నాడు, ఆ సేనను చూడటంతో అతడి యొక్క ధైర్యం కాస్త పోయింది. అందుకే అంటున్నాడు, ఓ బృహన్నుల, చూస్తున్నావా ఆ కురుసేనని ఎలా ఉన్నది? అనేక మంది అతిరథులు, మహారథులు అయినటువంటి వీరాది వీరులతో కూడి నేల ఈనిందా అన్నట్లుగా పరమ భయంకరంగా ఉంది ఆ కౌరవ సేన. దేవతలు కూడా ఆ కౌరవ సేనను సమీపించలేరు, వాళ్ళని జయించలేరని నాకు అనిపిస్తూ ఉంది. ఇక నేనెంత, వాళ్ళతో నేనెక్కడ యుద్ధం చేయగలుగుతాను? ఈ కౌరవ సేనతో తలపడేటువంటి సాహసం నాకు లేదు. రథ, గజ, తురగ, పదార్థులతో కూడినటువంటి ఆ కౌరవ సేనలో ఉన్నటువంటి శత్రువుల్ని చూస్తూ ఉంటే నా మనస్సు అంతా లయదప్పుతున్నదయ్యా. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలతో, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులతోనూ, అలాగే వికర్ణుడు, బాహ్యకుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు మొదలైనటువంటి మహావీరాది వీరులైనటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఆ కౌరవ సేన అందరూ కూడా మహావీరులు, మహారథులైనటువంటి వారే. అంతేకాదు, అనేకమైనటువంటి యుద్ధాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క సేనని కూడా శత్రు దుర్భేద్యమైనటువంటి వ్యూహాలతో వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి అటువంటి సేనని దెబ్బతీయటం అనేటువంటిది నాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. కయ్యానికి కాలు దూతున్నటువంటి ఈ కౌరవులను చూస్తూ ఉంటే నా ఒళ్ళంతా కూడా గగురుపడుస్తూ ఉంది, తెలివి తప్పిపోతూ ఉంది. నా తండ్రి మహావీరుల్ని, సేనల్ని మొత్తాన్ని వెంటబెట్టుకొని దక్షిణ దిక్కున్నటువంటి గోవుల్ని రక్షించుకోవడం కోసమని త్రిగర్తరాజు అయినటువంటి సుశర్మతో యుద్ధానికి వెళుతూ నగర రక్షణకి నన్ను నియమించి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆ నగర రక్షణ నా బాధ్యత కదా, అందువల్ల రథాన్ని వెనక్కి మళ్ళించు. బ్రతుకుంటే తర్వాత ఎప్పుడైనా సరే విజయాలు సాధించవచ్చు అన్నాడు. ఉత్తరుడు యొక్క మాటలు విన్నాడు బృహంగళ. ఓ రాకుమార, నీవు అనవసరంగా భయపడుతూ ఉన్నావు. నువ్వు భయపడటం వల్ల శత్రువులకి సంతోషం కలుగుతా ఉంది. ఇంతవరకు యుద్ధమే ప్రారంభం కాలేదు. కానీ ఆ కౌరవులు ఎవరైనా సరే ఈ యుద్ధంలో గొప్ప విజయాలు ఏమైనా సాధించారంటే అది ఇంతవరకు ఏమీ లేదు. వాళ్ళు ఏమి తమ ప్రతాపాన్ని ఇంతవరకు చూపనే లేదు. మరి ఇంతలోనే భయపడిపోతే ఎలాగయ్యా? కౌరవుల మీద నా పౌరుషాన్ని చూపిస్తాను, వాళ్ళని ఓడించి మన యొక్క గోవులన్నింటినీ కూడా మళ్ళీ తెప్పిస్తాను అని స్త్రీల మధ్య మాట్లాడావు కదా, మరి అప్పుడు అలా ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఈ విధంగా తిరిగి వెళ్తాను అని అంటున్నావే. అలా కనుక వెళితే వీరులు మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా ఎగతాళి చేస్తారయ్యా. సైరంధ్రి ఏం చెప్పింది? నా సారథ్యం చేస్తే నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అని చెప్పింది. సారథ్యం చేయటానికి నేను తగినటువంటి వాణ్ణి అని కూడా నీకు చెప్పింది కదా. మరి గోవుల్ని గెలుచుకోకుండా నేను నగరానికి కనుక తిరిగి వెళ్ళినట్లయితే ఇక నా సారథ్య పాఠము ఏ పాటిదో వాళ్ళు నన్ను కూడా ఎగతాళి చేయరా. అందుకని మనం ఎలాగైనా సరే కౌరవుల్ని జయించి గోవుల్ని తరలించుకొని పోవాలి. ఈ యుద్ధం చేయకుండా కనుక పోయినట్లయితే స్త్రీలు పురుషులే కాదు అటు ఇటు కానటువంటి వాళ్ళు కూడా నవ్వుతారు, గేలి చేస్తారు. క్షత్రియ జన్మ ఎత్తిన తర్వాత ఇలా నవ్వించుకుంటే ఇక అంతకంటే అవమానం ఇంకేముంది. కాబట్టి యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళటం కన్నా యుద్ధంలో మరణించడం కూడా మేలే అన్నాడు. దానికి ఉత్తరుడు అంటున్నాడు, ఓ బృహన్నళ, ఇంత గొప్ప సేనతో వచ్చినటువంటి ఆ కౌరవులు గోవుల్ని తరలించుకొని పోతారు అంతే కదా పోతే పోని. ఒకవేళ మత్స్యదేశ సంపదలంతా కూడా కొల్లగొట్టుకొని పోతారా? పోతే పోని. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే నన్ను చూసి ఎగతాళి చేస్తారా? చేస్తే చేయని. నేను మాత్రం యుద్ధం చేయలేను, నన్ను బలవంత పెట్టద్దు. నా తండ్రి నగర రక్షణకు నన్ను నియమించాడు, ఆయన యొక్క మాట నేను శిరసావహించాలి. అందుకని వెంటనే నగరానికి పోని, నగర రక్షణ బాధ్యత నేను తీసుకుంటాను. అంతేగాని ఇక్కడ అనవసరంగా నేను ప్రాణాలు పోగొట్టుకోను అని అభిమానాన్ని గర్వాన్ని ధనుర్బాణాలని విడిచిపెట్టి రథం నుంచి ఒక్కసారిగా కిందికి దూకి అలా పరిగెడుతూ ఉన్నాడు. వెంటనే బృహంగళ కూడా రథం నుంచి దూకాడు. ఆ రాజకుమారుని వెంట పరుగుదీస్తా ఉన్నాడు. పరుగుదీస్తూ అంటున్నాడు, ఓ రాకుమారా, ఇలా పారిపోవటం క్షత్రియ ధర్మం కాదు, ఇది శూరుల యొక్క లక్షణం కాదు. నువ్వు మహావీరుడివి, అటువంటి వీరుడు అయినటువంటి నీవు శత్రువులకు వెన్నించి పారిపోతావా? ఇలా పారిపోవటం కంటే యుద్ధంలో సావటం మంచిది అని తన పొడవైనటువంటి జుట్టును విదిల్చి ఎర్రని వస్త్రాలను బిగించి వేగంతో ఉత్తరుణ్ణి పట్టుకోవటం కోసం పరుగు తీస్తున్నాడు ఈ బృహంగళ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు. అయితే చూస్తున్నారు ఎదురుగా ఉన్నటువంటి కౌరవ సేనలు విడిపోయినటువంటి కొప్పుతో పరిగెడుతూ ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి రూపాన్ని చూచి కౌరవ సేనలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. మరికొంతమంది వీరులేమో ఆ బృహన్నలను చూచి ఇలా అనుకుంటున్నారు మనసులో, తన యొక్క నిజ రూపాన్ని కప్పిపుచ్చుకొని నివురుగప్పినటువంటి నిప్పులా ఉన్నటువంటి ఇతడు ఎవరు? ఇతని యొక్క ఆకారాన్ని చూస్తుంటే ఎవరో మహావీరుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు, లేదా దేవలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి వాడేమో అని అనిపిస్తూ ఉంది. ఇతను చూస్తుంటే కొంతేమో స్త్రీలాగా ఉన్నాడు, కొంతేమో పురుషుడిలాగా ఉన్నాడు. అందువల్ల ఇతను నపూంసకుడై ఉంటాడు. ఇతడు తల, మెడ, ఇనప కడ్డీల్లాగా భుజాలు, ఇతని యొక్క నడకలు కనుక చూస్తూ ఉన్నట్లయితే ఒకవేళ అర్జునుడే ఇలా మారువేషంతో వచ్చాడేమో అని అనిపిస్తూ ఉంది. ఇంత గొప్ప సేనావాహిని ఎదుర్కోవటానికి అర్జునుడు తప్ప మరొకడు ఎవడు రాగలుగుతాడు? ఎవరికి సాహసం ఉంటుంది? విరాట మహారాజు కుమారుడు అయినటువంటి ఉత్తరుడు అజ్ఞానంతో మనల్ని ఎదుర్కోవాలి అనేటువంటి భావంతో వచ్చి ఉంటాడు. అయితే కపట వేషంలో ఉన్నటువంటి అర్జునుడిని సారథిగా చేసుకుని వచ్చి ఉంటాడు. ఈ సేనను చూడగానే భయంతో పరిగెడుతూ ఉన్నాడు. అలా పారిపోతూ ఉన్నటువంటి ఉత్తరుణ్ణి పట్టుకోవటం కోసం బహుశా ఈ వేషంలో ఉన్నటువంటి అర్జునుడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని మరికొందరు అనుకుంటూ ఉన్నారు. ఇలా అందరూ తలకు రకంగా తలపోస్తూ ఉన్నారు. అయితే అతడు అర్జునుడే అనేటువంటి నిశ్చయానికి మాత్రం రాలేకపోతా ఉన్నారు. ఇక పరిగెడుతూ ఉన్నటువంటి ఆ ఉత్తరుణ్ణి వెంటబడి ఈ బృహన్నల 100 అడుగుల దూరంలో అతన్ని పట్టుకున్నాడు. అతన్ని పట్టుకున్న తర్వాత ఉత్తరుడు అంటున్నాడు, దీనంగా ఏడుస్తూ, ఓ బృహన్నల నా మాట విను, నా మీద దయ ఉంచు, రథాన్ని వెనక్కి తిప్పు, నీకు 100 బంగారు నాణ్యాలు ఇస్తాను, 8 వైఢూర్య మణులు ఉన్నాయి నా దగ్గర, వాటిని కూడా నీకు ఇస్తాను, అంతేకాదు మేలైనటువంటి గుర్రాలతో బంగారు దండం కలిగినటువంటి రథాన్ని, 10 మదపుటేనుగుల్ని ఇస్తా. బ్రతుకుంటే మానవుడు ఎప్పుడైనా శుభాల్ని పొందొచ్చు, కనుక ప్రాణం తీసుకునేటువంటి పని మాత్రం నాకు చెప్పొద్దయ్యా, నేను యుద్ధం చేయలేను కాబట్టి తిరిగి వెళ్లాల్సిందే అన్నాడు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ అంటున్నాడు, ఓ రాకుమారా, నీకు శత్రువులతో యుద్ధం చేయాలని కనుక లేకపోయినట్లయితే నీవే ఈ రథాన్ని నడుపు, నా భుజబలంతో నేనే ఈ కురువీరులతో యుద్ధం చేస్తాను, భయంకరమైనటువంటి మహారథులతో కూడినటువంటి సైన్యం వైపుకి రథాన్ని నడుపు, నీవు క్షత్రియుడివి, భయపడకూడదు, అంతేకాదు ఈ రథ సైన్యంలో ప్రవేశించి ఈ కౌరవులతో నేనే యుద్ధం చేస్తూ ఉంటే అది అంతా కూడా నువ్వు ఈ సారథ్య స్థానంలో కూర్చొని చూద్దువు కాని, నీ సమస్తమైనటువంటి గోవుల్ని రక్షించి తీసుకొని వస్తాను అన్నాడు. ఉత్తరుణ్ణి అనేక రకాలుగా భయపడవద్దని ధైర్యం చెబుతూ రథం మీదకి ఎక్కించాడు అర్జునుడు. సారథ్య స్థానంలో కూర్చున్నాడు ఉత్తరుడు. అర్జునుడు కూడా రథాన్ని ఎక్కి రథాన్ని జమ్మి చెట్టు వైపుకు పోనే ఉన్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్నటువంటి భీష్మ ద్రోణాది కౌరవ వీరులంతా కూడా అర్జునుడి వల్ల కలగబోయేటువంటి ముప్పుకి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అనేకమైనటువంటి అపశత్రాలు కనిపిస్తూ ఉన్నాయి, కురుసేనలన్నీ చేష్టలు దక్కి ఉన్నాయి, వడగళ్ల వర్షం కురుస్తూ ఉంది, ఈదర గాలులు వీస్తూ ఉన్నాయి, బూడిద రంగులో మెరిసేటువంటి చీకటి ఆకాశాన్ని కప్పేసింది, తోక చుక్కలన్నీ కూడా నేలరాలి పడిపోతూ ఉన్నాయి, ఒక దిక్కున మంటలు చెలరేగుతూ ఉంటే అదే దిక్కున నక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి, గుర్రాలు కన్నీళ్లు గారుస్తూ ఉన్నాయి, ధ్వజాలు గాలి లేకుండానే అలా కదిలిపోతూ ఉన్నాయి. ఈ అపశకునాలన్నీ కూడా గమనిస్తున్నటువంటి ద్రోణుడు సేనలతో అంటున్నాడు, మీరందరూ జాగరూకులై ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇప్పుడు గొప్ప జననష్టం జరగబోతుంది అని ఈ సూచనలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాయి, కాబట్టి గో సంపదని కాపాడండి అంటూ పక్కనే ఉన్నటువంటి భీష్ముడితో ద్రోణాచార్యుడు అంటున్నాడు, నదీజలం కేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసూను ఏషోంగన వేషధర కిరీటి జిత్వాలయం నేష్యతి చాద్య గావహ అని. ఈ శ్లోకం ఓ ప్రత్యేకమైనటువంటిది, అందుకనే ఇక్కడ శ్లోకాన్ని కూడా చెప్తూ ఉన్నాం. దీన్నే గ్రంథాలతో కూడినటువంటి శ్లోకం అని అంటారు. ఇలాంటి శ్లోకాలు 100 శ్లోకాల మహాభారతంలో 8800 శ్లోకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని వ్యాసుడే చెప్పాడు, 8 శ్లోక సహస్రాన్ని 8 శ్లోక శతాన్ని చ అహం వేత్తి శుకం వేత్తి సంజయో వేత్తి వానర అని. 8800 శ్లోకాలు నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజయుడికి మాత్రం తెలుసో తెలీదో అన్నాడు. అంటే 8800 శ్లోకాల్ని అర్థం కానటువంటి విధంగా, సామాన్యుడికి అర్థం కానటువంటి విధంగా, సామాన్యుడికే కాదు ఈ మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే రాస్తూ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఒక్క క్షణం వాటిని గురించి అలా గంట ఆపి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆయన కోసమే ఈ కష్టమైనటువంటి చెప్పటం, నిజంగా జనం కోసం చెప్పలా, ఆ విఘ్నేశ్వరుడి కోసమే చెప్పాడు. విఘ్నేశ్వరుడి కోసం ఎందుకండి ఇలాంటి శ్లోకాలు చెప్పటం అని అంటే, మహాభారత గ్రంథ రచనకి విఘ్నేశ్వరుని ఎన్నుకున్నాడు వ్యాసుడు. ఆయన విలువగానే పరిగెత్తుకుంటా వచ్చాడు. ఏమయ్యా, నేను భారతాన్ని జాగ్రత్తగా మనసులో తయారు చేసుకున్నాను, దాన్ని గ్రంథస్థం చేయాలి, అందుకని నువ్వు దానికి తగినటువంటి వాడివి రాయనట్టే, అలాగే రాస్తాను, కాకపోతే నువ్వు ఆపకుండా నాకు చెప్పాలా అన్నాడు. నువ్వు కనుక ఆపావనుకో నేను వెళ్ళిపోతా, కాబట్టి నువ్వు ఆపకుండా చెప్పాలా అన్నాడు. ఆలోచించాడు వ్యాసుడు, ఆపకుండా చెప్పడం నిజంగా సాధ్యం కాదు, ఎంత ఆలోచించుకున్నదైనా. ఈ మహాభారతం ఒట్టి కథ మాత్రం కాదు, దీంట్లో అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి, అనేకమైనటువంటి కావ్య లక్షణాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అర్థశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, అలాగే అనేకమైనటువంటి రకరకాలైనటువంటి భావాలతో ఈ మహాభారతం కూడుకొని ఉంది. అటువంటి భారతాన్ని చెప్పాలి, అలా చెప్పాలి అని అంటే అప్పుడప్పుడు కథను గురించినటువంటి ఆలోచన కూడా చేయాలి. మరి ఈయనేమో ఆపితే ఒప్పుకొని వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన వెళ్లకుండా ఉండాలంటే ఈయన ఆపకుండా చెప్పాలి, ఆపకుండా చెప్పడేమో సాధ్యం కాదు. అందుకని వ్యాసుడు అన్నాడు ఒక మాట, సరే అట్లాగే చెప్తాను, నువ్వు మాత్రం నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకొని రాయి అన్నాడు. ఓ అలాగేనని అన్నాడు. అందుకని ఆయన ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకొని రాస్తుంటాడు. ఆయన అర్థం చేసుకోవడానికి విఘ్నేశ్వరుడికి ఎంతోసేపు పడదు, ఆ శ్లోకాన్ని రాస్తూ రాస్తూనే అర్థం చేసుకుంటాడు. మరైతే అటువంటి వాడికి అర్థం కాకుండా చెప్తే కానీ ఆయన కాసేపు ఆగడు, ఆయన కాసేపు ఆగితే కానీ ఈయన తర్వాత కథను ఆలోచించుకోవడానికి వీల్లేదు. అందుకోసం అని చెప్పి అక్కడక్కడ ఇలాంటి శ్లోకాల్ని, ఈ గ్రంథగ్రంథుల్ని వేయటం జరిగింది. గ్రంథగ్రంథులు అని అంటే అర్థం ఏంటంటే, ఓ పదం కనుక ఉన్నది అని అంటే ఆ పదంలో ఉన్నటువంటి అక్షరాలని అది ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపటానికి వీలు లేకుండా అవతల అక్షరం మీద ఆపాలి. మనకి అందరికీ తెలిసింది ఓ మాట ఉంది, రామునితో కపివరుణ్ ఇట్లనియే అని. కపివరుడు అంటే ఆంజనేయుడని, కాబట్టి రాముడితో ఆంజనేయుడు ఇట్లా అన్నాడని. కానీ ఎవరో ఒక మహానుభావుడు ఏం చేశాడంటే రాముని తోక పివరుణ్ణి ఇట్లనియే అన్నాడు. కపివరుణ్ణి ఆ కారి అవతలకి తీసుకొచ్చి పీ అవతలకు పెట్టేశాడు, అందుకని రాముని తోక పివరుణ్ణి ఇట్లనియే. ఇప్పుడు ఏమర్థం వస్తుంది, రాముడికి ఏమో తోక ఉన్నట్టు, పివరుడు అనేవాడు ఎవడో ఏదో చెప్పినట్టు. కనుక ఇదిగో ఈ పద్ధతి ప్రకారమే నువ్వు గనక దాన్ని సరిగ్గా గనక ఎక్కడ ఆపాలని అక్కడ ఆపకపోతే ఇదిగో ఈ రాముని తోక పివరుణ్ణి ఇట్లని అన్నట్టుగానే వస్తుంది. ఇదిగో ఇది కూడా అంతే, నదీ జలం కేశవ నారికేతు నగాహయో నామ నగారిసూను ఏషాంగన వేషధర కిరీటి జిత్వా వయం నేష్యతి చాద్య గావహ అని. దీంట్లో మొదటి పాదం అంతా ఈ గ్రంథగ్రంథులతోటి కూడుకొని ఉంది. ఇప్పుడు ఒకసారి దీని అర్థాన్ని కనుక తెలుసుకోవాలనుకో, నదీ జలం, నదీ జలం అంటే మనకు తెలుసు నది యొక్క నీరు, కేశవ, కేశవ అంటే శ్రీ మహావిష్ణు, నారి కేతు, నారి అంటే స్త్రీ, కేతు అంటే ధ్వజం. మరి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఎక్కడన్నా అర్థం వస్తుందా? ఏం అర్థం కావట్లా, ఎందుకంటే నదిలో ఉన్నటువంటి నీరు విష్ణుమూర్తి, స్త్రీ, ధ్వజం, ఈ నాలుగింటిని కలిపితే ఎంత కలపడానికి వీలు కావట్లేదు, అదే దాన్ని గ్రంథగ్రంథులు అన్నారు. అందుకని నదీ జలం అన్నకాడ నదీజ దగ్గర ఆపాల, నదీజ ఈ లం ఉంది కదా, ఆ వాతల కేశవ ఉంది, లంకేశ ఆ వా వదిలిపెట్టాలి, ఆ వా అవతల కలపాల, వనారి, నారి ఉంది కదా వా వనారి, కేతు అంటే నదీ జలం కేశవనారి కేతు అన్నదాన్ని నదీ జలం కేశవనారి కేతు అని విడగొట్టారు. అలా విడగొడితే ఏమవుద్ది, నదీజ అంటే నదికి పుట్టినటువంటి వాడా అంటే పక్కనే ఉన్నాడు భీష్ముడు, ఆయన గంగాదేవి పుత్రుడు అందుకని నదికి పుట్టినటువంటి వాడు అంటే ఓ భీష్మ అని ద్రోణాచార్యుడు అంటున్నాడు. నదీజ లంకేశ, లంకేశుడు అంటే ఎవరు, రావణాసురుడు. వనారి వనానికి శత్రువు, రావణాసురుడి వనం ఏమిటి, అశోకవనం. అశోకవనాన్ని ధ్వంసం చేసినటువంటి వాడే అశోకవనం శత్రువు, ఎవరైనా ఆంజనేయుడు. నదీజ లంకేశ వనారి కేతు ధ్వజం, అదిగో ఆంజనేయుడు ధ్వజంగా కలిగినటువంటి, ఇది ఆ పదం మొత్తం అర్థం, ఆంజనేయుడు ధ్వజంగా కలిగినటువంటి. అలాగే రెండవ పదంలో నగాహ్వయో నామ నగారిసూను అన్నారు. నగాహ్వయో నామ నగం పేరు కలిగినటువంటి నగారిసూను, నగానికి శత్రువైనటువంటి వాడి కొడుకు. ఇక్కడ నగము అని అంటే కదలనిది అని అర్థం, నా గము అంటే కదిలేది, నగము అంటే కదలింది. కదలకుండా ఉండే ఏమైనా చెట్టు ఉంది, కొండ ఉంది. అయితే చెట్టు ఎక్కడ తీసుకోవాలో కొండ ఎక్కడ తీసుకోవాలి, రెండిట్లో. అందుకని నగాహోయో నామ మొదటిదానికి చెట్టు తీసుకోవాలి. చెట్టు పేరు కలిగినటువంటి, చెట్టు పేరు కలిగినటువంటి అంటే మనకి మద్ది చెట్టు ఉంది, తెల్ల మద్ది. ఆ తెల్ల మద్ది దాన్ని అర్జున వృక్షం అని అంటారు, తెలుగులో కూడా అంటారు అర్జున వృక్షం అని కొంతమంది. అది సంస్కృత పదం, అంటే మద్ది చెట్టు, తెల్ల తెల్ల మద్ది చెట్టు, దాన్ని అర్జున వృక్షం అంటారు. అందుకని చెట్టు పేరు కలిగినటువంటి వాడు నగారి సూను అంటే ఎవరు అంటారు, నగారి సూను. ఇక్కడ నగం అంటే కొండ తీసుకోవాలి, కొండ యొక్క శత్రువు. కొండకి శత్రువు ఎవరంటే ఇంద్రుడు. కొండకి ఎందుకయ్యా ఇంద్రుడు శత్రువు అంటే కొండకి పూర్వకాలంలో రెక్కలు ఉండేవి, ఆ రెక్కలతో ఎక్కడ పడితే అక్కడికి ఎగిరేవి, ఎగిరి అక్కడొక్కడ నేల మీదకి వచ్చేవి. వస్తే ఆ కొండ నేల మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎవరుంటే వాళ్ళ మీద పడుద్ది, వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. అందుకని అందరు కలిసి, దేవతలంతా కలిసి దేవేంద్రుడిని ప్రార్థించారు, అయ్యా వీటికి రెక్కలు ఉండటం వల్ల మా కొప్ప మునుగుతుంది, అవి ఇళ్ళ మీదకి వచ్చి పడుద్దో, మనుషుల మీదకి వచ్చి పడుద్దో, బళ్ళ మీదకి వచ్చి పడుద్దో తెలియదు, కాబట్టి ఏదో చేయమంటే ఆయన వజ్రాయుధంతో ఇంద్రుడు ఏం చేశాడంటే వాటి రెక్కలన్నీ కూడా నరికేశాడు. ఇక ఈ కదలవు, కొండలు కదలకుండా ఉన్నాయి. అందుకని ఆ కొండలకి రెక్కలు నరికినటువంటి వాడు కనుక ఇంద్రుడు, ఆ కొండలకు ఆయన శత్రువు. నగ హరి కొండలకి శత్రువు, సూను అంటే కొడుకు, అంటే ఆ ఇంద్రుడి యొక్క కొడుకు. సరే ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ ఇంద్రుడి కొడుకు ఎవరో తర్వాత మాట చెబుతున్నారు. ఏషోంగన వేషధర కిరీటి, ఏష అంగన వేషధర కిరీటి, అంగనా వేషధర, ఇదిగో స్త్రీ వేషాన్ని ధరించినటువంటి, ఏష ఇదిగో ఈ స్త్రీ వేషాన్ని ధరించినటువంటి కిరీటి, అంటే కిరీటి అంటే కిరీటం పెట్టుకున్నవాడు అని ఒక అర్థం, కిరీటి అంటే అర్జునుడు. అర్జునుడికి ఒక 10 పేర్లు ఉన్నాయి, ఆ 10 పేర్లలో కిరీటి అనేటువంటిది ఒక పేరు. అందుకని అదిగో ఆ స్త్రీ వేషంలో ఉన్నటువంటి అదిగో అర్జునుడు వస్తున్నాడు. జిత్వా వయం నేష్యతి చాద్య గావహ అని అంటే అదిగో అటువంటి వాడు దుర్యోధనుని జయించి గోవుల్ని తరలించుకొని పోవాలనుకుంటున్నాడు, కాబట్టి ఇతడి నుంచి దుర్యోధనుని రక్షించండి. ఇది భీష్ముడితో చెబుతున్నాడు. అంటే అయ్యా ఓ గాంగేయ, రావణుడి యొక్క అశోకవనాన్ని ధ్వంసం చేసినటువంటి హనుమంతుడు ధ్వజంగా కలిగినటువంటి వాడు, చెట్టు పేరు కలిగినటువంటి వాడు, పర్వతాలకు శత్రువైనటువంటి దేవేంద్రుడి యొక్క కుమారుడు అయినటువంటి అర్జునుడు అదిగో దుర్యోధనుని జయించి ఆవులు తరలించుకొని పోవాలనుకుంటున్నాడు, కాబట్టి అతడు బారిన పడకుండా దుర్యోధనుని రక్షించండి అని భీష్ముడితో అంటున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఒక అత్యంత రహస్యంగా అర్థమంత తేలిగ్గా తెలుసుకోలేకుండా సామాన్యులే కాదు సంస్కృత పండితులు కూడా ఆ గ్రంథ గ్రంథుల్ని వాటిని ఆ పదాలని అలా విడమరిస్తే తప్ప తెలుసుకోలేనటువంటి విధంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని వేయటం జరిగింది. అంటే 8800 శ్లోకాలు ఇలాంటివి మహాభారతంలో ఉంటే అందులో ఒకటి ఇది అన్నమాట. దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఎత్తి వచ్చినా సరే వాళ్ళని జయించకుండా తిరిగిపోడు అర్జునుడు. మరి అటువంటి అర్జునుడు ఇంద్రాది దేవతల దగ్గర అనేకమైనటువంటి అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. అంటే దేవతలంతా కూడా అతనికి అస్త్రాలను ఇచ్చారు. దేవేంద్రుడే కాదు, దిక్పాలకులైనటువంటి వాళ్ళు, కుబేరుడు, యమధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అస్త్రాలని ఆయనకి ఇచ్చారు. అతను హిమాలయం మీద కిరాత వేషంలో వచ్చినటువంటి పరమశివుణ్ణి కూడా యుద్ధం చేసి మెప్పించినటువంటి వాడు. కాబట్టి అటువంటి వాడు ఇప్పుడు యుద్ధానికి కనుక వస్తే మనకి అపశకునాల కారణంగా అపజయం కలుగుతుందని తెలుస్తూ ఉంది, కనుక మనం రాజును రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నాడు. ద్రోణాచార్యుడి యొక్క మాటలు విన్న తర్వాత కర్ణుడికి చాలా కోపం వచ్చింది. కర్ణుడికి ఎందుకు కోపం వస్తుందంటే అర్జునుడిని పొగిడితే కర్ణుడికి కోపం వస్తూ ఉంటుంది. అందుకని అంటున్నాడు ద్రోణాచార్యుడితోటి, ఓ ఆచార్య, మీరెప్పుడు కూడా మా ముందు అర్జునుడిని ప్రశంసిస్తూనే ఉంటారు, కానీ మీరు ఎంత ప్రశంసించినా అర్జునుడిని, ఆ అర్జునుడు నాలో కానీ దుర్యోధనుల్లో కానీ 16 వంతు కూడా సరిపోడు అన్నాడు. వెంటనే దుర్యోధనుడు అంటున్నాడు, ఓ రాధేయ, వచ్చినవాడు అర్జునుడే కనుకైతే నేను అనుకున్నటువంటి పని జరిగిపోయినట్టే. ఎందుకంటే పాండవులు 12 వనవాసం చేస్తామని, 1 అజ్ఞాతవాసం చేస్తామని, అజ్ఞాతవాసంలో పాండవుల్లో ఏ ఒక్కరు బయటపడ్డా మళ్ళీ అందరూ కలిసి 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చేస్తామని పూర్వం మనకి ప్రతిజ్ఞ చేసి చెప్పారు అనుజ్యత సమయంలో. కాబట్టి వాళ్ళు మాటకి కట్టుబడి ఉండి ఇప్పుడు బయటపడ్డారు కాబట్టి, అజ్ఞాతవాసంలో బయటపడ్డారు కాబట్టి మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు చేసి రావాలి. అతడు అర్జునుడే కనుకైతే మనకి ఇది ప్రయోజనం కలిగించేటువంటి విషయం. ఒకవేళ అతడు అర్జునుడు కాక ఇంకెవరైనా మారు వేషంలో కనుక వచ్చి ఉంటే నా బాణాలతో అతన్ని నేల గులుస్తాను అన్నాడు. ఇట్లా దుర్యోధనుడు మాట్లాడుతూ ఉండగా అతడి యొక్క పౌరుషాన్ని భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు వ్యతిరేకమైనటువంటి ముఖ కవళికలతో మెచ్చుకున్నారు. వ్యతిరేక ముఖ కవళికలతో అంటే నిజంగా మెచ్చుకోవటం కాదు, మనం కూడా అప్పుడప్పుడు అంటే ఎవడన్నా కోతలు కోస్తాం, అలాగా అవును నువ్వు అంతటి వాడివే అని అనుకుంటారు. చూశారు, అది ఆ ప్రకారంగా ఆ దుర్యోధను అట్లా మెచ్చుకుంటున్నారు. సరే అర్జునుడు జమ్మి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఉత్తరుడితో అంటున్నాడు, ఓ ఉత్తరా, నా ఆజ్ఞని పాటించి నువ్వు ఈ చెట్టు ఎక్కి అక్కడున్నటువంటి దివ్యమైనటువంటి ధనస్సుల్ని, అక్షయ తుణీరాల్ని, ఇతరమైనటువంటి ఆయుధాలని కిందికి దించు. ఎందుకంటే నీ చేతిలో ఉన్నటువంటి ఈ ధనస్సు నాకు పనికిరాదు. ఎందుకనంటే ఇది కౌరవులతో చేసేటువంటి యుద్ధంలో నా చేతికి సరిపోయినటువంటిది కాదు. అందువల్ల విజయం సాధించాలంటే యుద్ధం చేసేటువంటి నా బాహువులకి, బాహువుల యొక్క విన్యాసానికి తగినటువంటి ధనస్సు కావాలి. ఇదేమో పొట్టిగా, అల్పంగా, సూక్ష్మంగా ఉంది. అందువల్ల నువ్వు ఈ చెట్టెక్కి అక్కడ పాండవుల యొక్క ధనస్సులు ఉన్నాయి, ఆ శూరుల యొక్క ధనస్సులు, బాణాలు, దివ్యమైనటువంటి కవచాలు అక్కడ ఉన్నాయి, వాటిని కనుక నువ్వు ఇచ్చినట్లయితే వాటితో నేను కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు. తాటి చెట్టు అంత పొడవై బంగారంతో నిర్మించబడ్డటువంటి అర్జునుడి యొక్క గాంధీవం ఉంది అక్కడ. ఎక్కు పెట్టేటప్పుడు కలిగేటువంటి పరిశ్రమకు తట్టుకొని నిలబడేటువంటిది ఈ గాంధీవం, శత్రువులకి భయం కలిగించేటువంటిది గాంధీవం అన్నాడు. అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు, ఓ బృహన్నల, ఈ చెట్టు మీద శవం కట్టబడి ఉన్నదని చెప్పి లోకులందరూ కూడా అనుకుంటా ఉంటే నేను విన్నాను. నేను రాకుమారుణ్ణి కదా, రాకుమారుణ్ణైనటువంటి నన్ను ఆ శవాన్ని ముట్టుకోమంటావేమయ్యా? ఎలా ముట్టుకునేది నేను? రాచపుట్టుకు పుట్టినటువంటి వాడిని శవాన్ని ముట్టుకోమంటావా అన్నాడు. దానికి అర్జునుడు అంటున్నాడు, ఓ రాకుమారా, ఇవి ధనుస్సులే, వాటన్నింటినీ కూడా అలా కట్టగట్టి అక్కడున్నటువంటి ఆకులు, చెత్త, చెదారంతో కట్టేసి ఎవరూ కనుక్కోకుండా ఉండటం కోసం దాన్ని శవాకారంలో ఉంచడం జరిగింది. అంతేగాని అది శవం కాదు, అంతేకాదు నిందనీయమైనటువంటి పన్ని రాకుమారుడైనటువంటి నీ చేత నేను ఎలా జయిస్తాను అన్నాడు. అర్జునుడు అలా అనగానే ఉత్తరుడు రథం మీద నుంచి దూకి ఆ జమ్మి చెట్టును ఎక్కాడు. అర్జునుడు రథం మీద నిలబడి, ఓ రాకుమారా ఆలస్యం చేయవద్దు, వాటికి చుట్టినటువంటి ఆకులను ముందు తొలగించు అన్నాడు. ఉత్తరుడు అట్లాగనే ఆ చుట్టినటువంటి ఆకులన్నింటినీ కూడా తొలగించేశాడు, వాటి యొక్క కట్లు విప్పేశాడు. ఇప్పుడు కళ్ళు మిరిమిట్లు కలిపేటువంటి కాంతితో ప్రకాశించే నాలుగు ధనుస్సులతో పాటుగా అద్భుతమైనటువంటి గాంధీవాన్ని కూడా చూచాడు. సూర్యకాంతితో వెలుగుతున్నటువంటి ఆ ధనుస్సుల యొక్క కాంతి అన్ని వైపులా వ్యాపించి ఉంది. ఉత్తరుడు గగుర్పాటుతో చలించిపోతా ఉన్నాడు, అతనికి భయం కూడా వేస్తూ ఉంది. వాటిని తాకి అర్జునుడితో ఇలా అంటున్నాడు ఉత్తరుడు, ఓ బృహన్నల, 100 బంగారు బొట్లు బలమైనటువంటి కొనలు కలిగినటువంటి ఈ ధనస్సు ఎవరిది? వెనక భాగాన 7 బొమ్మలు మెరుస్తూ ఉన్నాయే, ఈ ధనస్సు ఎవరిది? ఇంద్రగోపకాలు పదిగినటువంటి ఈ ధనస్సు ఎవరిది? 3 బంగారు సూర్య ప్రతిమలతో మెరుస్తున్నటువంటి ఈ ధనస్సు ఎవరిది? బంగారు మిడతల బొమ్మలు, అందమైనటువంటి మణులు పదిగినటువంటి ఈ ధనస్సు ఎవరిది? గ్రద్ద రెక్కల అమరికతోటి రాతిపై సానబెట్టబడినటువంటి చివర్లు గల ఈ బాణాలు ఎవరివి? 5 పెద్దపులి గుర్తులున్నటువంటి ఈ నల్లని విల్లు ఎవరిది? పంది చెవుల్లాంటి ములుకులు కలిగినటువంటి 700 బాణాలున్నాయి ఇక్కడ, ఈ బాణాలు ఎవరివి? ముందు వెనక భాగాలు ఆడకప్పల వలె ఉండి శత్రు భయంకరంగా ఉన్నటువంటి ఈ గొప్ప కత్తి ఎవరిది? దీన్ని పైకెత్తడానికే నాకు సాధ్యం కావటం వల్ల, అలాగే పులితోలు వరలో ఉన్నటువంటి ఈ కత్తి ఎవరిది? అలాగే మేకతోలు వరలో పెట్టినటువంటి కత్తి ఎవరిది? ఓ బృహన్నల, ఈ ఆయుధాలను చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది, భయం వేస్తూ ఉంది. ఇవన్నీ ఎవరో నాకు చెప్పవయ్యా అన్నాడు ఉత్తరుడు అర్జునుడితోటి ఆ ఆయుధాలన్నింటినీ కూడా చూస్తూ. బృహన్నల చెప్తున్నాడు ఇప్పుడు, ఓ రాకుమారా, ముందుగా నీవు అడిగినటువంటి ఆ ధనుస్సు గాంధీవం, అదే లోక ప్రసిద్ధమైనటువంటి ధనుస్సు, శత్రు సైన్యానికి యముడు లాంటిది. ఈ గాంధీవం అన్ని ఆయుధాల కన్నా కూడా అత్యధికమైనటువంటిది. 100,000 ధనుస్సులతో సాటి అయినటువంటిది గాంధీవం. ఈ గాంధీవంతో అర్జునుడు దేవదానవుల మీద విజయాన్ని సాధించాడు. అలాగే శత్రువుల యొక్క ఆయుధాల తాకిడి గుర్తులు లేకుండా ఉన్నటువంటి ఈ గాంధీవం దేవదానవ గంధర్వుల చేత ఎన్నో సంవత్సరాలు పూజలందుకుంది. ఈ గాంధీవానికి పెద్ద చరిత్ర ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు 1,000 దీన్ని ధరించాడు. ఆ తర్వాత ప్రజాపతి 503 దీన్ని ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడు 85 ఈ గాంధీవాన్ని పట్టుకొని వాడుకున్నాడు. ఇక చంద్రుడు 500 ఈ గాంధీవంతో యుద్ధం చేశాడు. అలాగే వరుణుడు 100 ఇక శ్వేతవాహనుడైనటువంటి పార్థుడు 65 ఈ గాంధీవాన్ని ధరించి ఉన్నాడు. అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఈ ధనస్సు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. దివ్యమైనటువంటి ఈ ధనస్సు అర్జునుడికి వరుణుడి నుంచి సంక్రమించింది. దేవదానవుల పూజలు అందుకొని ఉత్కృష్టమైనటువంటి ఆకారం కలిగినటువంటి చక్కనైనటువంటి పార్శ్వాలు, బంగారు మధ్యభాగము ఉన్నటువంటి ఈ ధనస్సు భీమసేనుడిది. ఈ ధనస్సుతోనే తూర్పు దిక్కు కలిగినటువంటి రాజ్యాలన్నింటినీ జయించాడు భీముడు. ఓ ఉత్తర, ఆ ఇంద్రగోపకాలు చిత్రించినటువంటి సుందరంగా కనపడేటువంటి ఉత్తమమైనటువంటి ధనస్సు ఎవరిదని అడిగావు కదా, అదిగో అది యుధిష్ఠిర మహారాజుది. మెరిసే బంగారు సూర్య ప్రతిమల తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ ధనస్సేమో నకులుడిది. బంగారు మెడతల్ని చిత్రించినటువంటి ఈ ధనస్సు మాద్రీపుత్రుడైనటువంటి సహదేవుడిది. ఓ ఉత్తర, సురకత్తుల్లా దృఢమైనటువంటి ములుకులతోటి పాము విషం లాంటి ఈ బాణాలన్నీ కూడా అర్జునుడివి. ఇవి యుద్ధంలో తమ యొక్క తేజస్సుతో మంటలు కక్కుతూ వేగంతో వెళ్ళి శత్రువుల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. లావుగా పొడవుగా అర్ధచంద్రాకారంతో కనిపిస్తూ బంగారు రెక్కలతోటి పసుపచ్చని ఆ సానబెట్టినటువంటి బాణాలు భీమసేనుడివి. 5 పులుల గుర్తులున్నటువంటి ఈ అమ్ముల 10 నకులుడిది. దీనివల్లనే అతడు యుద్ధంలో పడమర దిక్కునున్నటువంటి రాజ్యాన్ని జయించడం జరిగింది. సూర్యుని ఆకారాన్ని పోలి శత్రువులందరినీ నశింపజేసే విచిత్రమైనటువంటి క్రియాశక్తితో కూడినటువంటి ఈ బాణాలు బుద్ధిమంతుడైనటువంటి సహదేవుడివి. 3 కడుపులు గల ఈ పెద్ద బాణాలు మహారాజు యుధిష్ఠిరుడివి. మరి ఆడకప్పల వెనక ముందు ఉన్నటువంటి భాగాలతో పొడవుగా ఉన్నటువంటి ఈ కత్తి అర్జునుడిది. పులితోలు వరగా కలిగినటువంటి ఈ పెద్ద కత్తి భీమసేనుడిది. శత్రువులకి చాలా భయంకరమైనటువంటి చిత్రవర్ణపు వరతో బంగారు పిడితో ఉన్నటువంటి కత్తి మేధావి కౌరవశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుది. మేకతోలు వరలో ఉన్నటువంటి బరువు మోయగల దృఢమైనటువంటి ఈ కత్తి నకులుడిది. ఆవుతోలు వరలో ఉన్నటువంటి ఈ కత్తేమో సహదేవుడిది అని అన్ని రకాలైనటువంటి వివరాలని తెలియజేశాడు అర్జునుడు. ఇప్పుడు ఉత్తరుడు అడుగుతున్నాడు, పాండవుల యొక్క ఈ బంగారు ఆయుధాలు ఎంతో చక్కగా అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు, భీమసేనుడు వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? అలాగే వాళ్ళంతా పాచికల ఆటలో తమ యొక్క రాజ్యాన్ని కోల్పోయి వనవాసం చేసి 12 పూర్తయిపోయిన తర్వాత అజ్ఞాతవాసానికి ఎక్కడికో వెళ్ళిపోయారని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. అలాగే స్థిరంలో రత్నం లాంటి మహాయిల్లాలు గొప్ప పతివ్రత అయినటువంటి ద్రౌపది ఎక్కడుంది? ఆ ద్రౌపది కూడా పాచికలాటలో ఓడిపోయినటువంటి భర్తపతో పాటుగా ఆమె కూడా అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తుందని నాకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఓ ఉత్తరా, జాగ్రత్తగా విను. నేనే కుంతి కుమారుడైనటువంటి అర్జునుడిని, పరమ పూజ్యుడైనటువంటి కంకుభట్టు యుధిష్ఠిరుడు, నీ తండ్రి యొక్క వంటవాడుగా ఉన్నటువంటి వల్లవుడే భీమసేనుడు, గుర్రాలను కట్టేటువంటి గ్రంథికుడు నకులుడు, గోశాల అధ్యక్షుడైనటువంటి తంతిపాలుడే సహదేవుడు, అలాగే సైరంధ్రిగా మీ తల్లిగారి దగ్గర ఉన్నటువంటి ఆమె ద్రౌపది, ఆమె కోసమే కీచకులు చంపబడ్డారు. మనసు నిలిపి సావధానంగా జాగ్రత్తగా విను అన్నాడు. అనగానే ఉత్తరుడు అంటున్నాడు, ఇదంతా నమ్మలేకపోతా ఉన్నాడు. నువ్వు నిజంగా అర్జునుడివే కనుకైతే అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు ఏమిటో చెప్పన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అర్జునుడు ఫల్గుణుడు, పార్థుడు, శ్వేతవాహనుడు, కిరీటి, విభత్సుడు, ధనంజయుడు, విజయుడు, సవిశాచి, గాంధీవి అని 10 పేర్లు చెప్పాడు. సరే 10 పేర్లు చెప్పావు కానీ ఈ పేర్లన్నీ ఎలా వచ్చినాయో చెప్పు అని అన్నాడు. దానికి అర్జునుడు చెబుతున్నాడు, దేశ దేశాల్ని జయించి అపారమైనటువంటి ధనరాశుల్ని కప్పంగా తీసుకొచ్చి ఆ ధనం మధ్యలోనే ఉన్నాను కాబట్టి అందుకని నన్ను ధనంజయుడు అన్నారు. అలాగే ఎటువంటి శత్రువులైనా సరే వాళ్ళని ఎదుర్కొని విజయాన్ని సాధించి మాత్రమే నేను తిరిగి వస్తాను కనుక నన్ను విజయుడు అన్నారు. అలాగే యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి నా రథానికి తెల్లని ఏనుగు, తెల్లని గుర్రాల్ని కట్టి ఉంచుతారు కనుక నన్ను శ్వేతవాహనుడు అన్నారు. అలాగే హిమాలయాల్లో ఉత్తర ఫల్గుణి నక్షత్ర రోజున పగటి వేళ పుట్టాను కనుక నన్ను ఫల్గుణుడు అన్నారు. లోగడ రాక్షసులతో తలపడ్డప్పుడు సూర్యకాంతిని విరజింపేటువంటి కిరీటాన్ని దేవేంద్రుడు నా శిరస్సు మీద అలంకరించాడు, అందుకే నన్ను కిరీటి అని అంటున్నారు. అలాగే యుద్ధం చేసేటువంటి వేళలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏవగింపు పని నేను చెయ్యను, అలాగే శత్రువులందరినీ కూడా చిత్రవధ చేస్తాను, అందువల్ల నన్ను భీభత్సుడు అని అన్నారు. ఇక గాంధీవాన్ని ఎక్కుపెట్టడానికి నేను రెండు చేతులతోనూ కూడా బాణాలు వేస్తూ ఉంటాను, కుడి ఎడమ చేతులతో, అందుకనే నన్ను సవ్యసాచి అన్నారు. అలాగే నేను పృథ అనేటువంటి పేరు కలిగినటువంటి కుంతీదేవి కుమారుణ్ణి గనక నన్ను పార్థుడు అన్నారు. నేను అందరి పట్ల సమభావంతో ఉంటాను, పరిశుద్ధమైనటువంటి పనినే ఆచరిస్తాను, ఈ కారణంగా నన్ను విద్యులు అర్జునుడు అని అంటారు. ఇక నా ప్రధానమైనటువంటి ఆయుధం ధనుస్సు గాంధీవం గనక, ఆ గాంధీవాన్ని ధరించినటువంటి వాడిని గనక నన్ను గాంధీవి అని అంటారు. ఈ ప్రకారంగా ఈ 10 పేర్లతో నేను పిలువబడుతున్నాను అన్నాడు. అదంతా విన్న తర్వాత విరాటుడికి, విరాట కుమారుడు అయినటువంటి ఉత్తరుడికి గొప్ప నమ్మకం కలిగింది. అందువల్ల అతడు భయంతో ఆ చెట్టు మీదనే ఉండి, ఓ అర్జున, నేను విరాట పుత్రుడు ఉత్తరుణ్ణి నీకు నమస్కారం చేస్తున్నాను, నా భాగ్యవశం చేత ఈరోజు నిన్ను చూడగలిగాను, ధనంజయ నీకు స్వాగతం, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నీ బాహువులు గజరాజు తొండంలాగా పొడుగ్గా ఉన్నాయి, తెలియక ఇంతకుముందు నేను నీతో ఏదన్నా కనుక మాట్లాడి ఉన్నట్లయితే దానికి మన్నించు, పూర్వము చేసినటువంటి అసాధ్యాలు అద్భుతాలైనటువంటి పనుల వల్ల నా భయం ఇప్పుడు తొలగిపోయింది, నీ పట్ల ఎంతో గొప్ప ప్రేమ కూడా ఏర్పడింది, ఇప్పుడు నీకు సారథ్యం వహించడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అంటూ ఉత్తరుడు పొంగిపోయాడు. ఈ ప్రకారంగా ఉత్తరుడు యొక్క భయాన్ని పోగొట్టి అర్జునుడు యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నాడు. అలా యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నప్పుడు ఈ ఉత్తరుడు యొక్క భయాన్ని, ఇంకా కొంచెం ఉన్నటువంటి భయాన్ని కూడా పోగొట్టి అతన్ని సారథ్యానికి ఒప్పిస్తున్నాడు. ఎలా ఒప్పిస్తున్నాడో, ఎలా యుద్ధానికి బయలుదేరుతున్నారో ఆ విషయాన్ని మనం రేపు చెప్తాం.